లోనికి లేక వాక్యము చూపిస్తున్నటువంటి విశ్వాసంలోనికి క్రైస్తవుడు అనబడేవాడు అడుగులు వేయాలి. దురదృష్టవశాత్తు బైబిల్ చెప్తున్న విశ్వాసం ఒక రకంగా కనపడుతుంటే మనుషులు చూపిస్తున్న విశ్వాసం మరొక రీతిగా కనపడుతుంది. మనుషుల్ని చూసినప్పుడు మీరు క్రైస్తవులా అని అడిగి అవునా ఇలాగే ఉంటారా అని మరి కొంచెం అనుమానంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే వారు దేవుని సంగతులను సరైన క్రమములో అర్థం చేసుకోకపోవటం ఒక ఇబ్బంది అయితే, అర్థం చేసుకున్న దానిని అనుసరించడానికి మధ్యలో శారీరక సంగతులు లేక లోకంలో ఉండే సంగతుల మధ్యలో నలిగిపోవటం లేక ఆ ఇబ్బందుల్లో ఉండిపోవటం అనేది మరొక ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. మన యాటిట్యూడ్ క్రైస్తవ విశ్వాసంలో మనం చూపించేటువంటి పద్ధతులు ఏ రీతిగా ఉంటున్నాయి అనేది మరికొంచెం లోతుగా వెళ్ళటానికి ఈరోజు సంసిద్ధపడదా. నిజంగా దేవుడు అనేటప్పుడు మన యొక్క అంతరంగంలో దేవుని కొరకు మనం చూపించే స్థాయి ఏ స్థితిలో ముందుకు వెళ్తుంది? హౌ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్? దేవుని వైపు మన అంతరంగం ఎలా ఉంటుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ లేఖనం చదువుదాం. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ద బేసిక్ ఫ్యాక్టర్ టువర్డ్స్ గాడ్, నీకు అర్థమవ్వాల్సిన మొదటి విషయం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయుండుట సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం అనంటే ఇక ఏ రీతిగా కూడా దానిని కొనసాగించటానికి కానీ దాన్ని అనుభవించటానికి కానీ దాన్ని పట్టుకోవటానికి కానీ మనకి ఇంకా దానికి నీతి లేదు, అసాధ్యం. విశ్వాసం లేకుండా కొన్ని పరిస్థితులు మీరు ఆలోచించండి. దేవుని కొరకు మీరు విశ్వాసం లేకుండా విశ్వాసంతోనే అన్ని పరిస్థితుల్లోనూ ఉంటున్నారా అని అడిగితే ఏం చెప్తారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీకు గాడ్ అంటే నిజమైన ఫెయిత్ ఉందా? ఉందా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్ దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా? సిచ్యువేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దేవుడు అంటే నీకు స్థిరమైన నమ్మకం ఉందా? నీకున్న ఫైనాన్షియల్ స్టేజెస్ దేవుడు అంటే నమ్మకం ఉందా? ఫెయిల్యూర్స్ దేవుడు అంటే నమ్మకం ఉందా? నలిగిపోతున్న దుఃఖాలు దేవుడు అంటే నమ్మకం ఉందా? ఆయా సందర్భాలలో మనం వెతుక్కుంటునేటప్పుడు విశ్వాసం లేకుండా నేను దేవుడికి ఇష్టుడిగా ఉండలేను అనే విషయం నీకు అర్థమవ్వాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేను. మీకు దేవుడు అంటే ఇష్టం వేరు, దేవునికి విశ్వాసము అనేది ఇష్టము కాబట్టి విశ్వాసంగా ఉండి నేను దేవుని ఇష్టాన్ని పొందుకోవటం వేరు. ఆయన చేత నేను నీవంటే నాకు ఇష్టం అని ఎవరన్నా అంటే చాలా మురిసిపోతాం. ఇష్టము మనకు అది కోరిక, దేవుడు లేకపోతే ఆ వ్యక్తి నేనంటే చాలా ఇష్టం అండి అని చెప్తూ ఉంటే అలాంటిది. విశ్వాసము నీకున్న పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను చూసి ఇష్టపడేదిగా ఉండగలడా? అది ఇక్కడ పాయింట్. మన యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఎలా ఉంటుంది? మన ఇంట్లో పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు హై బాబోయ్ దేవుడు 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 జపమే. మన ఇంట్లో ఆ అప్పు ఎలారా బాబోయ్ అనుకుంటుంటే ఎవరో వచ్చి నువ్వు ఇంకా తీర్చలేని అప్పమ్మ ఇది, నీకు ఫ్రీ తీసుకో రుణమాఫీ అన్నట్టు నీకు ఇచ్చాడు అనుకో, అప్పుడు ఉంటుంది పండగ. అమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆ లక్షల రూపాయలు కట్టలేక ఎలాగరా బాబు హాస్పిటల్ అంటుంటే డాక్టర్ గారు సడన్గా వచ్చి ఏమ్మా మీకు 10 లక్షలు అవుతుంది, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, మీరు రూపాయి కట్టక్కర్లే ఫ్రీ అన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు 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 తెల్లారు లేగిస్తే దేవుడు జపమే. అంటే నీ జీవితంలో దేవుడికి ఏది ఇష్టమో అది చేసి దేవుని ఇష్టానికి నేను పొందుకోగలను అనే నమ్మకంగా దేవుని కొరకు బ్రతకటం టువర్డ్స్ గాడ్ ఎలా ఉంటావు అనేది ఆలోచించాలి. ఏ కార్యము జరగకపోయినా దేవుని నమ్మగలమా? ఏ పరిస్థితుల్లో దేవుడి మాట నీకు హృదయానికి ప్రాణానికి తెప్పరలేకపోయినా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? ఏ సందర్భం వచ్చినా ఏ కార్యము నీ జీవితంలో మనుషుల ద్వారా జరిగించాల్సిన పనులన్నీ ఆటంకాలుగా ఉంటున్నప్పుడు అయినా పర్వాలేదు నేను దేవుని మీద నమ్మకం ఉంచుతానని దేవుని మీద నమ్మకం ఉండగలమ్మా? కుటుంబాలు కుటుంబాలు తిరగబడిపోతున్న వేళ నేను యేసుప్రభును వాదలను నేను విశ్వాసంతో దేవునితో నమ్ము దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పగలమా? టువర్డ్స్ గాడ్. మన నిజంగా మనం ఆలోచిస్తే మన యాటిట్యూడ్ ఏమవుతుంది, కొంచెం ఒక యాంగిల్ ఒక డిగ్రీ ఎలా కదులు చూడండి, పూర్తిగా మారం దేవుడే అలా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మా ఇంట్లో నన్ను ప్రార్థన చేసుకోవద్దని ఆజ్ఞాపించారు సార్, నేను చేసుకోవడం మానేశాను సార్, దేవుడు ఏమనుకోడు కదా అని అడిగాడు. ఏమనాలి? మీ ఇంట్లో వాళ్ళు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు చేస్తున్నావా, మీ దేవుడు ఆజ్ఞాపిస్తే మానే ప్రార్థన, నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేయకుండా ఉంటే నాకు బెటర్ అన్నాడు అనుకో దేవుడు, ఏంది నీ ప్రార్థన భయపడి మానే. మీ ఇంట్లో వాళ్ళు మానే అని అంటే ఆజ్ఞలు నిబంధనలు నిర్బంధాలు నీ ముందుకు వచ్చిన వేళ లేదు లేదు బై ఫెయిత్ నేను నోరు మెదపకుండా నేను ప్రార్థన చేయగలను అనేలాగా హన్నా లాంటి ప్రార్థన ఏదో మనం కూడా చేయగలమేమో. వెతకాలి టువర్డ్స్ గాడ్. ఆ సందర్భం వచ్చేటప్పుడు దేవుడు తెలియదు అన్నట్టు ప్రవర్తించడం కాదు, విశ్వాసము కలిగి దేవునికి ఇష్టుడుగా ఉండడం అనేది చూడాలి. హెబ్రీ పత్రిక అంతా ఆ 11వ అధ్యాయం మిగిలిన భాగాలన్నీ విశ్వాసంతో దేవుని యొక్క ఇష్టాన్ని పొందుకున్న వ్యక్తుల జీవితాలు అక్కడ రాయబడి ఉంటాయి. ఎందుకు అన్ని విషయాలు రాయబడ్డాయనంటే మనకి మాదిరిగా ఉండడానికని చెప్పాడు. విశ్వాసంగా ఇష్టంగా ఉండగలరా? ఒక సహోదరి చెప్తుంది, అయ్యా మా ఆయన నన్ను చిత్తగొట్టేస్తున్నాడు, తిడుతున్నాడు, అవమానపరుస్తున్నాడు, వదిలేసి వెళ్ళిపోవే నాకు బోల్డ్ కట్నం వస్తుంది అంటున్నాడు, నువ్వు ఎంత దూరంగా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటానే నా ఎదురుగా కనపడకే అంటున్నాడు, ఎంత దుఃఖం అంటే ఇంకా నాకు ఇంకొక మార్గం లేదండి, కానీ నాకైతే దేవుడిని విడిచిపెట్టాలని లేదండి. దేవుడి గురించి నేను వెళ్ళిపోమంటున్నాడా లేకపోతే నిన్ను వెళ్ళిపోమంటున్నాడా అని అంటే దేవుడి గురించి క్వశ్చన్ కాదండి, నన్నే వెళ్ళిపోమంటున్నాడని మానే వెళ్ళిపోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అడిగితే నేను ఆ పని చేస్తే దేవుడికి నేను ఇష్టంగా ఉండను కదా, నా ప్రాబ్లం ఏంటి, దేవుడు కదా ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, అతను ఇంకొక అమ్మని పెళ్లి చేసుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, లేకపోతే ఇంకేదో జరుగుద్ది, కానీ దేవుడికి నేను ఇష్టురాలుగా ఉన్నాను కదా. సో మరి నేను దేవునికి ఇష్టడిగా ఉండాలంటే విశ్వాసంతోనే కదా బతకాలి. విశ్వాసం అంటే ఏంటి, ఆయన ఒకరోజు నన్ను ప్రేమిస్తాడని చూడకుండానే నేను నమ్మడం కదా. ఏ రోజు జరుగుద్ది తెలియదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది, 15 సంవత్సరాల నుంచి కదా, ఇంకేం మారతాడులే అమ్మాడు, మారడు వదిలేసే పర్వాలేదు ఫాస్ట్గా, నేనే చెప్తాను కదా వదిలే అంటే, సార్ మీ ఇష్టానికి నేను ఉండడానికి ఇష్టం లేదు, నా దేవునికి ఇష్టడిగా ఉండడం నాకు అవసరం, ఐ డోంట్ వాంట్ టు సాటిస్ఫై ద పాస్టర్ ఆర్ ద ప్రీచర్ వాట్ మై బైబిల్ సేస్ వాట్ మై గాడ్ సెడ్, దానికి కదా నేను ఇష్టంగా ఉండాలి, నేను ఎలా తప్పిపోమంటారు, అది దేవునికి ఇష్టం లేని పని కదా, నేను దూరంగా ఉండను, నేను అలాగే భరిస్తానండి. నీ జీవితంలో దేవుడు అంటే నీకు ఏ స్థాయిలో, ఆ విశ్వాసపు లేకుండా అనే పదం లేకుండా విశ్వాసము కలిగి నేను దేవునికి ఇష్టుడుగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలవు, ఎలా చెప్తావు, ఏ సందర్భాల్లో మనం చెప్పగలుగుతాం? మన భక్తి మనకి ఎంత సెల్ఫ్ సెంటర్డ్ చూపిస్తుందంటే ఎవడికో నాకు అనవసరం, నేను చేయట్లేదా, నాకు బైబిల్ తెలీదా, నాకు ప్రార్థన రాదా, నాకు చచ్చలేదా, నాకు బైబిల్ నేను చదవనా, నాకు నా నీకు నీకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది నీ శరీరం నీతో, నువ్వు చెప్పాల్సిందే నా దేవునికి ఇష్టంగా ఉండడం, నేనేం చేయాలి అనేది ఆలోచించాలి. దేవునికి ఇష్టుడుగా ఉండుట అనేటువంటి లక్షణం నీ హృదయానికి అర్థం కానంత వరకు నీ భక్తి పెద్ద మోసం, పెద్ద మోసగతివి, పెద్ద మోసగాడివి. నాకు తెలిసిన భక్తి చేయటం కాదు, నా దేవునికి ఇష్టంగా ఉండే విశ్వాసాన్ని నేను చూపించాను. ఒక దేవుడికి ఒక్కొక్క ప్రసాదం ఇష్టం, అంతేగాని ఒక్కొక్క లక్షణం ఇష్టంగా ఉండదు. యేసుకి ప్రసాదాలు ఇష్టం ఉండవు, బలులు ఇష్టం ఉండవు, అర్పణలు కోరలేదు. ఆయన ఏం కోరుతాడో తెలుసా, ఆయనకు నువ్వు ఎలా ఉండే లక్షణం ఉండాలో అది ఉంటే ఆయనకి ఇష్టం. ఇది యేసుకి మిగిలిన దేవుళ్ళకి తేడా. వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళలో మంచి తీసుకోండి చెడు మానేయండి అని చెప్తారు, ఎలా మానేస్తామండి, అన్నీ మంచి ఉంటాయా అన్నీ చెడు ఉంటాయా, ఈయనలో ఏ చెడైనా ఉంటే నువ్వు చెప్పచ్చు, ఈయనంతా మంచే కాబట్టి ఏమైనా తీసుకో చేసులో నుంచి. యేసు అనే వ్యక్తిత్వంలో సంపూర్ణత ఉంది, దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు యేసులో ఉంది అని రాయబడింది బైబిల్లో. అందువల్ల ఆయనలో ఇష్టముగా ఉండగలిగిన విశ్వాసంతో నేను ఆయనను సంతోషపరిచే జీవితానికి నేను రావాలి. కొన్ని మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో దేవుడు ఇష్టపడతాడా, కొన్ని విషయాలలో మనం అసహించుకునేటప్పుడు దేవుడు ఇష్టపడతాడా, కొంతమందిని ద్వేషించినప్పుడు దేవుడు ఇష్టపడతాడా, మరి విశ్వాసంగా ఉండడం అంటే ఏంటి, ఏది యేసుప్రభు తెలుసు అనుకునే రోజు వచ్చి కూర్చోటమా, తెలుసు అనుకుని తెల్లారి లేస్తే కన్నీళ్ళు కాచి ముక్కు చీవుడి చీదుట్టుకోవటమా, మరి ఏటి విశ్వాసంగా ఉండడం? ఏ పనులు చేయటం ద్వారా నా ప్రభు ఆనందించగలడు? ఏ విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు నేను చూడగలుగుతున్నానో? ఏ విషయాలలో నాకు సమాధానము సహాయము ఏది పొందకపోయినా నేను నా దేవుని పట్ల ఆ సంపూర్ణమైన అథెంటికేషన్ కలిగి ఉంటానో అక్కడ కదా నా విశ్వాసం. యోహాను సువార్త 14:15 ఆయన ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నీకు ఇంకా ఆప్షన్ లేదు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ హృదయం నీకు ఒకటే చెప్పుది, ఏమని? ఆజ్ఞ తీసుకో, ఆ మాట తీసుకో. ఆయన ఆజ్ఞలు కొన్ని భారమైనవా, అన్నీ భారమైనవా, అసలు భారమైనవి కావా? మత్తయి సువార్తలు చెప్పాడు ఆయన, నా ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11:11 9 నేను సాత్వికుడను. ఎందుకు చెప్పాడు తెలుసా? నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని, నీ గురించి నేను తెలిసినోడిని, నిన్ను కఠినంగా బాధించను. మా యజమాని అండి బాబోయ్ ఎంత కఠినంగా ఉంటాడో అనుకుంటాం. నీ యజమాని సాత్వికుడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ గురించి తెలిసినవాడు, నీ ఇబ్బందుల్లో పరామర్శలో సహానుభవం కలిగిన వాడు, నీ శరీరంకు ఉండేటువంటి బాధ ఏంటో, నీ మనస్సుకు ఉండే వేదన ఏంటో, నీ ఇంట్లో ఉండే పరిస్థితి ఏంటో 33 అనుభవించినోడు. భూమి మీద నీకు ఏర్పడే ప్రతి శారీరక దుఃఖము, మనోదుఖము, మానసికమైన భావోద్వేగాలు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు అన్నీ భరించినోడు సాత్వికుడు. సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. ఎలాగనగా నా కాడి సులువుగాను, నా భారము ఆయన మీ మీద వేసేది ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ లైట్ వెయిట్, ఇట్స్ నాట్ ఎ హెవీ, లైట్ వెయిట్. మొన్న ఒక ఆయన ఎంతో ఎత్తైనటువంటి ఒక పెద్ద మూట మోసుకెళ్తున్నాడు జాలరపేట పక్క నుంచి. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే మనిషి తూలిపోతాడు, అంత బరువు పైకెత్తి నడుస్తుంటే అడుగులు కూడా ఒక బ్యాలెన్స్డ్లో వేయాలి లేకపోతే పడిపోతాడు. కానీ మేము వెనక నుంచి చూస్తుంటే మూటకి చాలా పెద్దది, కానీ అతనేమి మామూలుగా మీరు బరువు ఎత్తుకున్న నడిస్తే ఎలా నడుస్తారు, అంగంగ పడిపోతూ ఉంటుంది, పెద్ద 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 అడుగులు వేస్తారు, ఎందుకంటే ఆ బరువు బ్యాలెన్స్ అవ్వదు. మనోడు చాలా సింపుల్గా నడుస్తున్నాడు. ఈడు ఎవరిదో బాడీ బిల్డర్ అయినా వెళ్ళడం, జాలర వాళ్ళు కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నేను ఏదో బాడీ బిల్డర్ అయినా అయి ఉండాలి, లేకపోతే గజ ఎత్తగాడైనా అయి ఉండాలి, మంచి స్విమ్మర్ అయితే మంచి స్టామినా ఉంటుంది అనుకున్నా. తీర దగ్గరికి వెళ్ళి కొంచెం కారు అలా ముందుకెళ్ళనిచ్చి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తా, అవన్నీ థర్మోకోల్ మొక్కలు. ఎంత పెద్ద మూట కట్టాడు తెలుసా, ఎంత ఇత్తురు ఉందో, కానీ అది బరువుగుంటా తేలికుంటాయా? అవన్నీ తేలిక, తేలిక భారము, తేలిక. ఈయన ఈయన భారం ఏంటి? సులువు, కాడి సులువు, భారము తేలిక, బరువుగుండు. ఈయనపై అలాంటివి ఉండవు, ఇప్పుడు ఉండవు. కాబట్టి యోహాను సువార్త 15:14 దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఒక 14:15 దగ్గరికి వచ్చేటప్పటికి నీవు దేవుని ప్రేమించినావు అంటే నువ్వేం తీసుకుంటావు? ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనులైనా చేసుకోండి, ఒక క్యాలెండర్ పక్కన ఒక పేపరు A4 లాంటిది ఒక క్యాలెండర్ పక్కన ఒకటి పిన్ కొట్టుకోండి. ప్రతిరోజు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఏం చేస్తారంటే మీరు ఒక 2 లేక 4 సుమారు మీకు నా వీలుని బట్టి 4 అని కన్వీనియంట్ అనుకోండి, పగలు 12 నేను 4-5 విభజిస్తే ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 4-5 చొప్పున మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఈ 4 మీరు ఏం ఆజ్ఞలు చేశారో రాసుకోండి. బైబిల్లో ఈ 4 లేక 10 లేక 20 చేశాను ఎవ్రీ 4 అవర్స్. మీకు ఇంకా బాగా వివరం కావాలంటే టైం తగ్గించుకోండి, 2 గంటలకి కొన్ని ఆజ్ఞలు రాశాను, ఈ ఆజ్ఞలు చేశాను, ఈ ఆజ్ఞ చేశాను, ఈ ఆజ్ఞ పాటించానని మీకు తెలుసు కదా. ఏమండి ఈ చేయకుండా బతకండి అంటేనే విచ్చలవిడిగా బతుకుతాం, ఈ చేసి బతకండి అన్నాం అనుకోండి, ఇవి చేస్తే నీకు ఇన్ని మార్కులు వస్తాయనంటే ఎన్ని నింపేస్తాం కదా, ఎస్ఐలు రాసినట్టు విపరీతంగా రాసేస్తాం కదా. 10th మాకు అలాగే చెప్పేవారు, ఏంటంటే పేజీకి 16 ఉంటాయి, మీరు 15 రాసి ఇంకొక ఎడిషనల్ సీట్ రాసేయండి అని. ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ఏం రాయాలని చెప్పలేదు ఎవడో, ఎక్కువ రాయండి అన్నారు. అందుకని ఆ మసాలా ఈ పేస్టు అన్నీ కలిపి దానిలో రాసేసి ఎక్కువ మార్కులు వచ్చేసినాయి, ఎక్కువ ఎస్ఐలు. ఆత్మీయ జీవితంలో ఒక ఎస్ఐ కాదు, అక్కడ రాసుకుని ఆ కాగితం మీద ఇదిగో ఈ ఆజ్ఞ చేశాను, ఈ 2-3 ఈ ఆజ్ఞ నెరవేర్చాను, ఈ ఆజ్ఞ చేశాను, ఈ ఆజ్ఞ చేశాను, ఈ ఆజ్ఞ చేశాను. కమ్ రైట్ డౌన్, ఒక రైటప్ పెట్టుకోండి. ఒక 2 చేయండి ఆ పని, మీకు అర్థమైపోతుంది అసలు బైబిల్ ఫాలో అవ్వాలో వద్దా. ఏమర్థమవుద్ది చెప్పండి, అసలు రిజల్ట్ ఏమవుద్ది? మీరేం చేయకుండా అని చెప్పేస్తారు. ఇప్పుడు చేయమంటదా బైబిల్? చేయొద్దంటదా? చేయమంటది. కానీ నీకేమనిపిస్తుంది? మనం చేయలేమనిపిస్తుంది. అందుకే ఆయన్ను ప్రేమించట్లేదు. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఇస్ నాట్ గుడ్. దేవుడు అంటే నీకు ఆసక్తి ఉంది, దేవుడు అంటే నీకు ఇష్టం ఉంది, కానీ దేవుడు అంటే నీకు మనసు లేదు. నీకు మైండ్ఫుల్గా ఆ దేవుని యొక్క ఆజ్ఞను కొనసాగించేంత స్థాయిలో మనసు ఎదగలేదు. అందుకే ఆ ఆజ్ఞలు నేను తీసుకుంటాను, ఆ ఆజ్ఞ నేను నెరవేరుస్తాను, ఆ ఆజ్ఞ నేను నెరవేర్చి తీరుతాను. సింపుల్ ఒక లాజిక్ చెప్తాను. కోపపడుడి కానీ పాపము, కోపము మౌనము, ఆగ్రహము, ఈ మూడు పనులు చేయండి ఈరోజు చాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైం దొరుకుతుంది కదా మీకు. ఏంటి 3 పనులు? కోప్పాడండి, కానీ పాపం, కోపము మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. సింపుల్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఇక ఇప్పుడు ఒక్కొక్క విషయం మీకు ఏమవుతూ ఉంటుంది, ఇప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. బోల్డ్ కారణాలు ఉంటాయి నువ్వు కోపడ్డానికి, మానడానికి కూడా అన్ని కారణాలు. ఒకే ఆజ్ఞ ఉంది, నేను ఆజ్ఞ గైకుంటాను, నేను మాను. యేసు ప్రభు అయితే ఎలా రెస్పాండ్ అవుతాడు ఆ సిచ్యువేషన్లో? ఆయన ఎలా దాని మీద ప్రొవోక్ అవుతాడు? నువ్వో పని చేయి. సింపుల్, ప్రతిరోజు ప్రయత్నం చేయండి. రోమా పత్రిక చూద్దాం, 2:4. Romans 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేమించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు సమానమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీకు తెలియాల్సింది ఏంటో తెలుసా? అక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. నీకు దేవుడు ఈ ఒక్క అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందడానికి ఏమైనా ప్రేరేపణేమో. ఆ ఒక్క క్షణం నువ్వు మారు మనసు పొందితే, మనసు మారి రూపాంతరం చెందితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలిగించి నీ జీవితంలో నువ్వు సిగ్గుపడకుండా నించోబెట్టేస్తాడు దేవుడు. ఆ ఒక్క క్షణం కోసం నువ్వు బతకాలి, ఆ ఒక్క రోజు కోసం నువ్వు బతకాలి, ఆ ఒక్క గడియలో ఈ సమయం ఈ సందర్భం నేనేమైనా మారు మనసు మారడానిక అన్న ఒక్క మైండ్ రావాలి నీకు. ఏదైనా సిచ్యువేషన్ మారు మనసు పొందటానికేనేమో, కానీ చాలాసార్లు మనం కయ్యానికి దుబేస్తామే, తిరగబడిపోతామే. అవసరమైతే ఎవరినైనా లెక్క చేయకుండా ఆ గీరగా పొగరబోతూ ఒక దొదరబోతూ మాటలు మాట్లాడి ఇసురుకుంటామే. కానీ ఆ దేవుని యొక్క అనుగ్రహము మనకేం చేస్తుందంట? మారు మనసు కలిగిస్తుందని ఎరిగి ఇంకా ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు సహనమును, దీర్ఘశాంతమును. దేవుడు నీ పట్ల అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, సహనాన్ని ఇస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? పెద్ద దేవుడు ఏం దేవుడు, చాలే దేవుడు, ప్రద్దానికి దేవుడేనా? తృణీకరిస్తావేమో, ప్రద్దానికి తృణీకరిస్తావేమో. అవకాశం ఇప్పుడు ఉంది, ఆ బెంచ్ ముందు నువ్వు ఉన్నావు, ఈ సమయమే నీ అప్పీల్ ఉంది, ఇక్కడే నువ్వు మాట్లాడాలి, ఇప్పుడే నువ్వు చెప్పాలి. అది ఎందుకు తృణీకరిస్తావు? యాక్సెప్ట్ చేయి. ఆ దీర్ఘశాంతాన్ని చూడు, ఆ సహనాన్ని చూడు, ఆయన అనుగ్రహాన్ని చూడు. ఎందుకో నీకు వెయిట్ చేస్తున్నాడేమో, కానీ చాలామందికి పడిపోయామనే విషయం వాళ్ళకి తెలిస్తే లేచిపోతారు. నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయం నీకు తెలిస్తే చేస్తావా? చెయ్యు. తెలియక దానిలో దూరిపోయి మునిగిపోయిన తర్వాత నీకు ఎప్పుడు గుర్తు వస్తుంది, ఏమన్నా అమ్మనాయని నేను ఎక్కడున్నానని అప్పుడు తేలాలనుకుంటా, నిండా మునిగాక చేయమంటది కదా, ఈత కొడదాం అంటది, కుదరదు. ఆ సమయం నీకు అర్థమవ్వాలి, దేవుని అనుగ్రహము నన్ను ఏమైనా దీర్ఘశాంతంతో ప్రేమిస్తూ మారు మనసు పొందటానికేనేమో. ఈ ఒక్కసారి నేను మారితే ఎలా ఉంటుంది, ఈ ఒక్కసారి నేను మారితే ఎలా ఉంటుంది. వెంటనే మనుషులు పక్క నుంచి వచ్చి ఏమంటుంది తెలుసా? నువ్వు ఒకసారి బెండ అయ్యి జీవితకాలం బెండ అవుతావు, బెండ అవ్వక అంటది. ఒక స్వరం వచ్చి పక్కన నిలబడద్ది, బెండ అవ్వకు, లొప్పుకోకు, లోపడకు, ఎల్లకో, చూడకో, చెయ్యకు, పెట్టకో, ఇవ్వకో, ఉండో, ఎన్నాళ్ళు కఠినంగా ఉండవు, ఉండు అంటే ఇంకా ఆవిడ మనిషి లోపలలో ఆత్మజీవుడు సెల్ఫ్ సోపురుషుడు ఉన్నాడు కదా, వాళ్ళు లెగిస్తాడు. వాళ్ళు లేచి ఏమంటాడు తెలుసా? ఎవరితో చెప్పాడో చెప్పా, ప్రార్థన. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారని ఎవరైనా బెదిరించారా? మీ పక్కన అడగండి, ప్రార్థన చేస్తానని ఎవరినైనా బెదిరించారా? ఇది మీకు ఆయుధంగా అనిపించలేదే, నాకు అనిపించింది. అందుకే కొ తేడా బ్రెయిన్. ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, అన్ను అను, రాత్రి ప్రేయర్ చేస్తాను నీ గురించి. భయపడతారండి, ఎక్కడో అలా నిలబడతాడు ఎందుకు? ఆ నోట్లో నోరు ఎట్టకూడదు ఆడు ప్రార్థన చేస్తాడరా, మారు నువ్వేం ప్రార్థన చేస్తావు ప్రభు చూసుకో అని చెప్తావా? అలా చెప్తే దేవుడు నీ ప్రార్థన ఏనాడు? శపిస్తావా? నిన్ను శపిస్తాడు, ఆ శాపం నీ మీదకు పడుతుంది. ఆశీర్వదించుట వాడికి ఇష్టం లేదు కనుక వాడి శాపమే వాడి మీదకి దిగువచ్చును, కాబట్టి అది చేయలేము. మరేం చెప్పాలి? నిన్ను దూషించు వారిని దీవించుడి, నీ మీద పగబట్టు వాడికి నువ్వు ప్రేమించుడి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, తెలుసుకోండి. దేవుని పద్ధతులు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను మారు మనసు కలిగించడానికేమో, నువ్వు మారడానికేమో, అది నువ్వు చెప్పగలగాలి, అది నిన్ను చూడగలగాలి. బాబోయ్ ఆవిడ జోలికి వెళ్ళామంటే ఆవిడ రా ఎప్పుడు పడితే అప్పుడు మొక్కలు వేసేద్దని బాబోయ్ అనిపించాలి. ఒకసారి నేను భత్సింగ్ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో నుంచి ఒక ఆయన పెద్ద ఆయన సాక్ష్యం చెప్తుంటే విని నాకు చాలా సంతోషం వేసింది. మరి ప్రార్థన చేస్తున్నాను నేను కూడా దాని గురించి. ఫ్లైట్ వెళ్ళిపోయిందని చెప్పగానే మోకాళ్ళు వేసేవాడంట. విమానం వెళ్ళిపోయిందని చెప్తే నెక్స్ట్ కార్ ఎక్కడికే టికెట్ ఉందా, ట్రైనింగ్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి. అవడమేనా ఫ్లైట్ వెళ్ళిపోయింది సార్ అని చెప్పగానే ఆయన టక్కనే ఓకే నో ప్రాబ్లం అని హెల్ప్ తీసుకుని టక్కన మోకాళ్ళు వేసి నించున్నాడంట. దేంట్ర బాబు ఈయన మోకాళ్ళు వేస్తున్నాడని అందరూ చూస్తున్నారు. ఈయన మోకాళ్ళ మించి లేగలేదు. ప్రభువా నీకు వస్తే చూస్తున్నాను, ప్రాబ్లం అయ్యింది, అయితే నేను ఏం చేయగలను, నీ మీద ఆనుకున్నాను అని చెప్పి చేతులు ఎత్తి మోకలించాడంట. 40 మినిట్స్ అలాగే ప్రార్థనలో ఉండిపోయాడంట. అందరూ ఆయన శిష్యులు అందరూ నుంచున్న డ్రైవర్లు అందరూ ఏంట్రా బాబు ఈయన వస్తాడో తెలియదు లేతాడో తెలియదు ఏం చేయాలో తెలియట్లేదు, ఎయిర్పోర్ట్ మధ్యలో ఉండిపోయాడు ఈయన ఇలాగా అనేసి అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఈయన వెళ్ళిపోయిన ఫ్లైట్ మళ్ళీ తిరిగి వెనక వస్తుంది అనమాట. ఫ్లైట్ వెనక్కి వచ్చి ఆ క్వీన్ ఎవరైతే ఒక రాణి దాని నుంచి వెళుతుంటే స్నానం చేయడానికో లేకపోతే వాష్రూమ్కో వెళ్ళి తన ఉంగరం అక్కడ విడిచిపెట్టేయటం, ఈమె ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్ ఉంగరం చూసుకోవటం, ఫ్లైట్లో పైలట్కి చెప్పి నేను డబ్బులు ఇస్తాను వెనక్కి ముందు ఫ్లైట్ వెనక్కి తీసుకెళ్ళి నా ఉంగరం తీసుకురావాలని చెప్పటం, అది మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావటం, ఈయన లేపి ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. ఆల్ ఆఫ్ ద షడన్ ఆయన పద్ధతి అది. సమస్య వచ్చింది ఆయన అనుగ్రహ ఐశ్వర్యానికి ఆయన మారు మనసు పొందడానికి ఒక అవకాశమేమో, లార్డ్ ఫర్గివ్ మీ అని అడుగుంటాడు. ప్రభు నేను లేట్ అయ్యాను క్షమించని చెప్పుంటాడు. నేను తప్పు చేశాను అందుకు నాకు ఈ శిక్ష ఏమో నువ్వు చూసుకొని చెప్పుంటాడు. ఏదో అడిగాడు దేవుణ్ణి, ఆయనకి ఇష్టమైంది వెనక్కి పంపించాడు. ఆయన ఒకరోజు చేశాడట, ప్రార్థన చేస్తున్నాడంట. ఒక ఆయన చెప్పాడు, సార్ ఇవాళ మనం డబ్బులు కట్టాలంట. ఎంత కట్టాలంట? 800 రూపాయలు కట్టాలన్నాడంట. ఓకే ప్రార్థన చేద్దాం అన్నాడంట. కరెక్ట్గా ఒక ఆయన వచ్చి మనీ ఆర్డర్ ఇచ్చాడంట. 806 ఉంది దానిలో, 806 రూపాయలు అక్కడ వచ్చింది కదా కట్టే అన్నాడంట. ఆడు వెళ్ళి కట్టేసి వచ్చాడు. వచ్చానంటే, సార్ మీరు ఎంత అడిగితే అంత దేవుడు ఇస్తాడా? ఖచ్చితంగా దేవుడు అంతే పంపిస్తాడు అని కొంచెం ఎక్కువ అడగచ్చు కదా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మిస్ప్లాయిడ్ చేయటం, కొంతమందికి ఇదే ఈ ఆలోచన ఉంటుంది, దాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించడం. ఆయన అన్నాడంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే ఆయన ఇచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకొని మన దగ్గర ఉంచుకోవటం ఎందుకు, అది నేను మొయ్యలేను ఆయన దగ్గర ఉంచుతాను అన్నాడంట. అది సేవకుని మనసు. ఎందుకు మనకు ఎక్కువ ఎందుకు, మనం లెక్క చెప్పుకోవాలి అవన్నీ, అదే ఆయన లెక్క చూసుకుంటాడు అకౌంటెంట్, పంపించుకుంటాడు దేవుడే. నీ హృదయంలో దేవుడు చేసే పనులను తృణీకరంగా చూడకు. నువ్వు బతుకుతున్నావు అంటేనే దేవుని కృపది. హాస్పిటల్కి రండి, ఓ 2 రోజులు హాస్పిటల్లో తిరగండి, ఎందుకు బతుకుతున్నావు అనిపిస్తుంది. ఆ కౌంటర్లో ఒక డబ్బులు కట్టే వాళ్ళ మనసులు చేతులు వణుకుతుంటే నువ్వెంత ఆరోగ్యవంతుడో నీకు తెలుస్తుంది. ఆ రిపోర్ట్లు టెస్ట్లో పట్టుకొని పైకి కిందకి కిందకి పైకి లిఫ్ట్లు అమ్మట మెట్లు అమ్మట పరుగులు పెడుతూ రక్తం కోసం వెతుకుతుంటుంటే బతుకుతాడో చచ్చిపోతాడో తెలియక వచ్చిన వాళ్ళందరిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక పలకరింపు కోసం కన్నులు ఎత్తుకుతుంటే చూసారా, అక్కడ తెలుస్తుంది నీకు దేవుని కృప ఎంత ఉందో. ఏమీ లేకుండా చక్కగా తింటూ ఉద్యోగంలో శాలరీలో ప్రమోషన్ వచ్చిందా లేదా, నేను లిస్టులో ఉన్నానా లేదు ఎత్తుక్కుంటా కింద మీద పడి బతుకుతుంటే దేవుని కృపానుగ్రహ ఐశ్వర్యాలు దీర్ఘశాంతము నీకు దేవునితో ఎలా ఉండాలో అర్థం కావట్లే, డబ్బుతో ఎలా ఉండాలో తెలుసుకుంటున్నావు. జీవితముతో దేవునికి నీకు మధ్యన ఉండాల్సిన సంబంధం ఏంటి? లోకంలో నీ యాటిట్యూడ్ వేరొక రకంగా కనపచ్చు, దేవునితో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. ఆయన ఆజ్ఞలు తీసుకుని తీరతావు. ఖచ్చితంగా నాకేమైనా ఈ ఒక్క సందర్భం నేనేమైనా మార్మన్స్ పొందడానికేమో, నేనేమైనా ఇంకో లక్షణం మార్చుకోవడానికేమో, నేనేమైనా ఈ పరిస్థితుల్లో నా దేవునికి ఇష్టడుగా మారడానికేమో, ఈ పని ద్వారా నేను విశ్వాసవంతుడిగా మారి దేవుని ఇష్టాన్ని పొందుకోవటానికేమో, ఎవ్రీ యాక్ట్ నువ్వు దేవుని ఇష్టాన్ని పొందుకోవటానికి నువ్వు మలుచుకోవాలి. మన ఒక తమ్ముడు చెప్తున్నాడు, రమ్మీ ఆడండి అని ఫోన్లో వస్తుందంట. రమ్మీ అంటే ఏంటో తెలుసా మీకు? ప్యాకాట్లో ఒక రకమైన ప్యాకాట్ అది. రమ్మీ ఆడండి రమ్మీ ఆడండి అని అంటే ఎలా ఆడాలని చెప్పి నొక్కాడంట. ఇంకా అక్కడి నుంచి రోజుకి రమ్మీ రమ్మీ అయిపోతున్నాడు పని. అటు చెప్తున్నాడు, ఏం లేదన్నా ఏ మొక్క అయినా పడితే ఆ మొక్క మనకు సెట్ అవుద్ది లేదు చూసుకోవాలని చెప్తున్నాడు నాకు. రమ్మి అంటే ఏంట్రా అంటే, ఏ కార్డు నెంబర్ పడినా అది మనకు అసలు సీక్వెన్స్లో సెట్ అవుద్దా లేదా చూసుకోవాలంట. నేను అవునరా, మరి నీ జీవితంలో ఏ సందర్భమైనా నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండవలేదు, మళ్ళీ అలాగే సెట్ చేసుకోవాలి కదరా లైఫ్లో అని అంటే, దీన్ని కూడా బైబిల్ చెప్పేచ్చా అని అడుగుతున్నాడు నన్ను. బైబిల్ చెప్పడం కాదురా, నీ బ్రతుకు బైబిలు. నా జీవిత విధానంలో దేవునికి దేవునికి మధ్యలో నేను, ఆయన పరలోకానికి భూమికి మధ్యవర్తిగా వచ్చాడు, నేను నా పొరుగువాడికి నా ఇరుగువాడికి మధ్యలో నేను ఉంటాను. నా విశ్వాస జీవితాన్ని చూచినప్పుడు, ఓ ఇతడి దేవుడు, ఓ ఈమె దేవుడు, ఓ వీరి దేవుడు, ఈ కుటుంబం వెంబడిస్తున్న దేవుడితో వీళ్ళు, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి. చాలామంది కొంతమంది విసుగు పుడుతుంది మన జీవితాలను చూసినప్పుడు. విసుగు ఎలాంటిదో ఒక మాట చెప్తానండు. దేవుడు అనంటే నువ్వు చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఇతరులు చూపించే దానికన్నా ప్రత్యేకంగా ఉండాలి. ఉందా? దేవుని కొరకు నువ్వు చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఇతరులు చూపించేదానికన్నా భిన్నంగా మారాలి. మారావా? ఫస్ట్ థింగ్, గాడ్ అంటే నువ్వు చూపించే ఇంట్రెస్ట్ ఇతరులు చూపించేదానికన్నా భిన్నంగా ఉన్నావా లేదా? కార్తీక మాసం ఎన్ని గంటలు లేవాలి? సూర్యుడు వచ్చాక లేకముందా? చన్నీళ్ళ వేడినీళ్ళ తలారా ఒళ్ళోనా? ఆ అయ్యేంతవరకు ఏమైనా తినచ్చా? బ్రేక్ఫాస్ట్ తినకూడదు. దేవుడు అంటే ఆ నెల వాళ్ళు చూపించే భక్తిని చూసారా? నువ్వు నిద్ర పోదామన్న పోనేవారు. ఏంటి భక్తి? ఇట్ మేక్స్ డిఫరెన్సా కదా. వాళ్ళు భక్తి చేసిన వాళ్ళు, ఒక ఆయన యేసుప్రభు నమ్ముకుని సాక్ష్యం చెప్పాడండి, అరగంట సాక్ష్యంలో 26 నిమిషాల సేపు ఆ దేవుడి గురించే చెప్పాడు. అలాంటి వాడిని మారాను అన్న టైం అయిపోయింది దీప అన్నారండి. అరగంట సేపులో 2 నిమిషాలే దేవుడు నమ్ముకున్నాను అన్న పదం వచ్చింది. ఆ తర్వాత అండి, బుర్ర బుద్ధి లేదా? మంచి సమయం, అన్ని వేల మంది ప్రజల ముందు నువ్వు సాక్ష్యం చెప్పమంటే, శివుడు లింగం ఎలాగుంటుంది, పువ్వులు ఎలాగేయాలి, నిమ్మకాయ తిరగేసి ఎలా పెట్టావు, అయ్యేందుకురా మాకు చెప్పావు సోదంతాను అని అంటే, అంటే ఆ నడిపింపు నాకు తెలియట్లేదన్న. ఇంతకు మునుపు డిఫరెన్స్ ఉంది భక్తిలో, ఇప్పుడు డిఫరెన్స్ నీకు కనపడలేదు, అందుకు నీ దగ్గర తేడా రాలా. ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. మీ భక్తిని డిఫరెన్స్ కనుక ఉంటే, ఈరోజు నుంచి మీ జీవితంలో మీరు చూపించేటువంటి దేవుని కొరకు మీరు ఇతరులు చూపించే భక్తి కన్నా భిన్నమైన ప్రత్యేకతను మీరు చూపిస్తే, మీ పిల్లలు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు, ఏంటి మమ్మీ డిఫరెంట్గా ఉన్నావు, మమ్మీ ఏంటి సంథింగ్ ఇస్ డిఫరెంట్, నువ్వేంటి మమ్మీ ఇంతకుముందు ప్రతిదానికి అలా వెళ్ళేదని ఇప్పుడేంటి ఇలా మోకాళ్ళేస్తున్నావు, ఏంటి బైబిల్ తీస్తున్నావు, ఏంటి ప్రతిసారి అక్కడ చెక్ చేసుకున్నావు, ఏంటి ఆ క్యాలెండర్ దగ్గర ఏంటి రాస్తున్నావు, ఏంటి అక్కడికి వెళ్ళి చెప్తున్నావు, ఏంటి అక్కడ ఏదో కొత్త కొత్త వాక్యాలు కనపడుతున్నాయి, వీటిని చదువుతున్నావు, ఏంటి ఏంటి మమ్మీ ఇలా ఉన్నావు, ఇంతకుముందు ఈ పాటికి మాకైతే పెద్ద మ్యూజిక్ పాటలు వచ్చేవి నీ నోట్లో నుంచి, ఇప్పుడు రావట్లేదు మమ్మీ. ఇట్ మేక్స్ డిఫరెన్స్, సంథింగ్ డిఫరెన్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, నీ యొక్క స్పిరిచువల్ గ్రోత్లో నీ పూర్తి స్థాయి విల్ఫుల్నెస్ లేక ఇష్టపూర్వకమైన చిత్తపూర్వకమైన ఒక ప్రత్యేకమైన ఆసక్తి కనపరుస్తావు. ఆసక్తి ప్రతిసారి ఆలోచించండి, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కోసం ఇష్టపూర్వకమైన ధ్యాసపూర్వకమైన ఆసక్తి నీలో కనపడుతుంది. ఇట్ డిఫరెన్స్. దేవుని మీద నీకు ఆసక్తి ఉంటే ఏం తెచ్చి తేడా చెప్తాను చూడండి. యేసుప్రభు నమ్ముకుని కొత్తలో నువ్వు ఎలా ఉండేదని చెప్పండి, ఎలా ఉండేవాడివి కొత్తలో? ఫస్ట్లో, ఫస్ట్లో దేవుడు అంటే నీకు ఎలా ఉండి చెప్పండి. పాట పాటలు పాడుకుంటే, బైబిల్ ఏదైనా చదవాలంటే నీకు ఎంత మనసు ఉండేది, ఇప్పుడు ఏమైంది? బద్ధకం, గేర, పొగరు, అలుసు, అలవాటు, ఇవన్నీ దేవుడే. ఆ రోజు చర్చ అంటే టైంలు ఎత్తుక్కొని, అమ్మ నాయన ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే, ఇప్పుడు వెళ్దాంలే, వెళ్ళొచ్చలే, ఆన్లైన్లో తర్వాత ఉంటుందలే, తర్వాత ఆడియో పంపమందాంలే, లేకపోతే వాట్సాప్లో ఈనేద్దాంలే, ఇంతకు మునిపు ఏంటి లేదు, ఫ్రంట్కి వచ్చి ఫస్ట్ కూర్చుని ముఖంతో ముఖంలో కళ్ళుల్లో కళ్ళు పెట్టి ఆ వాక్యం చెప్తుండగా ఆ సేవకుని యొక్క ప్రతి అభినయాన్ని చూస్తూ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన ముఖంలో నుంచి దేవుని యొక్క ప్రసన్నత నాతో వస్తుంది, ఎంత ఆసక్తి! ఇప్పుడేది తగ్గిందా లేదా, డైల్యూట్ అయిందా లేదా? దేవునికో దేవునితో నీవు నీవు చూపించే ఆ ప్రత్యేకత మనుషులందరూ చూసేదిగా కనబడదు, అందరూ గుర్తించేదిగా కనబడదు. సొంతంగా ఆత్మీయమైన అభివృద్ధికి తగినట్లుగా నువ్వు ఏదో ధ్యాసపూర్వకమైన ప్రయత్నం మొదలు పెడతావు, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు డూ అని అనిపిస్తుంది. ప్రతిసారి అనిపిస్తుంది, ప్రతిసారి అనిపిస్తుంది, ఏదో ఇంకొంచెం ఇంకొంచెం చేయాలి అనిపిస్తుంది. నిజంగా నీకు దేవుని మీద ఆ యాటిట్యూడ్ కనుక రాకపోతే, సరి అయిన పాజిటివ్ దృక్పథం రాకపోతే, ఖచ్చితమైన యథార్థమైన సత్యవంతమైనటువంటి ఆత్మీయ జీవితపు కోరిక నీ హృదయంలో కలగకపోతే ఇది ఉండదు. మూడో విషయం ఏంటంటే, నువ్వు జీవిస్తున్న జీవితాలలో నైతికమైన జీవితానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెడతావు. డెడికేటెడ్ లైఫ్లో ఖచ్చితంగా నీ నైతికమైన జీవితం కోసం చాలా ఎక్కువగా జీవించటానికి నువ్వు ప్రయాసం మొదలవుతుంది. దేవుని గురించి నీకు ఆసక్తి ఉంటే నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. పర్లేదనండి, ఏమవ్వదనండి, అందరూ అలాగే చేస్తారనండి, నేను చెప్తున్నాను కదా అనండి. ఈ నాలుగు పదాలు డేంజర్ పదాలు. ఆత్మీయ జీవితంలో మనకేమనిపిస్తుందో తెలుసా? కొన్ని తప్పులు చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అదనమాట. తర్వాత అన్నయ్య సప్పీరలా చచ్చిపోతే కదా ఆలోచించాలి, ఎన్నిసార్లు దొంగతనంగా ఎన్నిసార్లు ఎన్ని పనులు చేయలేదు, బతికే ఉన్నాం కదా, ఏమవ్వదు. మనం చెప్పుకునే మాటలు చూసావు, మనల్ని ఏమంటున్నాయి? మోసం చేసుకుంటున్నాయి. నైతికంగా ఈ పని నేను ఇలాగే చేయాలి, ఈ పని నేను ఇలా చేసి తీరాలి, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడిన ప్రాముఖ్యమైన విషయాలను మీరు ఎప్పుడూ కూడా అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం నుంచి స్టార్ట్ చేసి కిందకు వచ్చి ఆయన మొదలు పెడతాడు మాటలన్నీ. ఏం లేదు, ఇక్కడ 12:21 వచ్చిన రండి. అంతే, ఫస్ట్ అక్కడ ఏం చేయొద్దు, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకురండి. 20 వచ్చినప్పుడు చదవండి. శాస్త్రులు నీతి కంటేను, నేను ఇక్కడ శాస్త్రులు ఎవరు మన దగ్గర లేరు కదా, ఎవరు ఈ మధ్య ఎవరు కొంతమంది పాస్టర్లు వెనక అసలు శాస్త్రులు నెట్టేసుకుంటున్నారు. ఆ శాస్త్రులు ఈ శాస్త్రులు వేరు, వాళ్ళని చూసి ఈ పెద్ద శాస్త్రం అనుకుని వెళ్ళారు కనుక ప్రసంగాలకి. ఏమి కులవంశంలో పద్ధతులు కావు, ఇవేవి కావు, బైబిల్లో ఎజ్రా శాస్త్రం, అందుకని వీళ్ళు కూడా ఎజ్రా శాస్త్రం పెట్టేసుకుంటున్నారు వెనకథల వెనక ముందు. అయ్యే నమ్మకం, ఆ పేర్లు బట్టి వాళ్ళ ఆత్మీయతలు చూడకండి. మనం నిజంగా చెప్పాలంటే మీ పాస్టర్ల నీతి కంటే, మీ రెవరెండ్ల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోకం గెలరు, అది బైబిల్. వాళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు చెయ్యరు. ఇవి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. ఇప్పుడు మన నీతి, వాళ్ళు హత్య చేస్తారు, మనం హత్య చేయకూడదు. హత్య, హత్య చంపుట. మీరు ఎప్పుడైతే ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఎవడం వస్తుంది, అసలు వస్తుందా? మీకేం గుర్తు వస్తుంది? మీ ఇంట్లో, మీ ఎదురింట్లో కానీ మీ పక్కింట్లో కానీ ఒక సిఐఓ ఎస్ఐఓ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆలోచిస్తారా, ఎందుకు రా బాబు పోలీసు వాడు ఉన్నాడు పక్కన కామంగా ఉన్నాడు రా బాబు అనిపిస్తుంది. అంతేనా? మీ అపార్ట్మెంట్లో పైన కింద ఎప్పుడో పోలీస్ జీపో ఎదురుగా ఉందనుకోండి, కొన్ని తప్పులు మనమే ఆపేస్తాం కదా ఆటోమేటిక్గా. ఎందుకు? లేడీ కానిస్ట్ లేడీ పోలీసు ఒక ఆవిడ మీ పక్కనే ఉందనుకోండి, మొగోళ్ళు ఎవరన్నా ఆ పిల్లల్ని కొడతారా, తిడతారా పక్కన ఆ వీధిలో? ఎందుకు సౌండ్ ఆగిపోద్ది? గృహం సెక్రపీట్ వేద్దో, ఈ మేడం పక్కన ఉందరా బాబు ఎందుకు వచ్చింది కూడా సైలెంట్గా ఉంది. అంటే దేనికో వాళ్ళు నైతికమైన కొన్ని విషయాలు వాళ్ళలో పడుతున్నారు. అలాగే పాస్ గారు వస్తారు, ఒక అరగంటలో ముందే గొడవ పడేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఒకవేళ గొడవ యాక్సిడెంట్ అయితే పాస్ గారు దొరికిపోతాం కదా. అందుకని ఏం చేయాలి, పాస్ గారు రాకముందుపే అప్పుడు దిబుడు దబుడు దిబుడు అయిపోవాలి, ఆ తర్వాత మనం ఏదో చూసుకో. ఎందుకు? నైతికంగా ముందే ఒక బేసిక్ స్టెప్ పెట్టేసుకుంటాం. వాళ్ళు చూస్తారు కాబట్టి బాబోయ్, ఏమండి వాళ్ళు చూస్తారు, ఏళ్ళు చూస్తారు, మనుషులు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మరి చూస్తున్న దేవుడి సంగతి ఏంటి అని కళ్ళు మూసేస్తాం ఏంటి, చెయ్యమే. కానీ మన నైతిక నిబద్ధత ఒక ప్రదేశంలో ఒక తప్పు జరుగుద్ది. ఆత్మీయ జీవితంలో నేను నిజంగా ముందుకెళ్ళటానికి నేను పెట్టే ప్రతి ఆసక్తి, ప్రతి క్రియ కూడా ఇక్కడే ప్రారంభించబడుతుంది పిల్లరా, ఈ స్టెప్లోనే స్టార్ట్ అవుతుంది. ఏంటి, హౌ ఐ కెన్ ఇంకా నీతిగా నేను ఎలా, ఇంకా యథార్థంగా ఎలా, ఇంకా సత్యంగా ఎలా, ఇంకా పరిశుద్ధంగా ఎలా అనేటువంటి విషయం నా లోపల నైతికమైనటువంటి ప్రతి నిర్ణయం దగ్గర స్టార్ట్ అవుద్ది. నేను దేవుని గురించి ఆసక్తి కలిగి ఉంటే నైతికమైన ఆసక్తి చాలా 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 ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఒక సహోదరు చెప్పింది, మా అబ్బాయికి రూపాయి కట్నం తీసుకుంటున్నా తీసుకోకుండా పెళ్లి చేస్తున్నాను పాస్టర్ గారు అని. నేను నాకు కూడా రూపాయి ఇవ్వద్దు, నేను ఫ్రీగా పెళ్లి చేస్తాను నీకన అని అంటే, అంతకంటే నా బ్రదరు తప్పకుండా బ్రదరు మనం చేద్దామని. రూపాయి కట్నం ఆవిడ తీసుకోలేదు, రూపాయి కట్నం నేను తీసుకోలేదు. పెళ్ళి అట్టహాసంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రకటన, పరిశుద్ధమైన వాగ్దానం అన్నీ చక్కగా జరిగిపోయింది. లాస్ట్ వీక్ ఆ అమ్మాయి ఫోన్ చేసి ఒక మాట చెప్పింది, అన్నయ్య మా అత్త రంపమే లేదు కానీ గాట్లు బయటకు వచ్చే రక్తం సొక్కలే లేవు కానీ లోపలన్నీ తెంపేసింది అన్నయ్య ఆల్రెడీ. ఏమ్మా కట్నం తెమ్మని ఏమండి, 3 సంవత్సరాలు ఊపి పట్టేనే మీ అమ్మ ఇస్తుందని, ఇంకెవ్వకపోతే నేను ఊరుకోను, తెస్తేనే మా నా కొడుకు నీ దగ్గరికి వస్తాడందంట, ఇద్దరు పిల్లలు ఇప్పటికి. ఆత్మీయ జీవితంలో ఒకరోజు డెసిషన్ వేరుగా ఉంది, ఈరోజు డెసిషన్ ఏమైంది, పెరగల తగ్గల, ఇంకా ఆసక్తిగా ఆ కోడలు దేవుని యొక్క పరిపూర్ణతను ఆ అత్తలో నుంచి చూచుకొని ముద్దు పెట్టుకునే స్థాయికి రావాలి. ఇప్పుడు ఉమ్మూసే స్థాయికి వచ్చింది. ఏంటి తేడా? గాడ్ అంటే సరైన దృక్పథం లేదు. చర్చికి రాదా ఆవిడ, బ్రహ్మాండం అందరికన్నా ముందు పగేసుకుని ఎగ్గేసుకుని తోసుకుని వాక్యం ఎందా, ఓ పుస్తకాలు పుస్తకాలు రాసేయటమే కొత్త బైబిల్, మరి జీవితంలో ఎందుకు మార్పు లేదు? టువర్డ్స్ గాడ్ సరైన దృక్పథం లేదు. అప్పు తీర్చుట, నీతి పెరుగుతూ ఉంటుంది, తొందర తొందరగా ఆయ్ తీర్చేద్దాం, తెలిసేద్దాం, వచ్చేద్దాం, బాబోయ్ వద్దు, దేవునితో బతుకుదాం, దేవుని కొరకు నిలబడదాం. నైతిక ఆసక్తి, ఒక పాపం చేయట, చీ ఈ పని చేయను, నేను చేయకూడదు, ఇది రోత, దేవుడు ఇష్టపడడు, ఇంకా ఆసక్తి టువర్డ్స్ గాడ్. సరైన నీతిలోనికి నీ దృక్పథం అంతా పెంచుకుంటూ పెరగడమే దేవుడంటే నీకు ఆసక్తి అనేది నిజమైనటువంటి పని. నిజంగా చెప్పండి, మొదటి 3 విషయాలు, నిన్ను చూసేటప్పుడు, నీ ఇంట్రెస్ట్ చూసేటప్పుడు దేవుడంటే ఇతరులకి డిఫరెన్స్ కనబడుతుందా? 2, నువ్వు ఏవైతే ఆత్మీయమైన స్పిరిచువల్ పద్ధతులు చేయటానికి నువ్వు మనస్ఫూర్తికి ఇష్టపడుతున్నావో వాటి కొరకు నువ్వు ఇంకొంచెం నీలో నుంచి ఆ మార్పును ఇతరులు చూడగలుగుతున్నారా? 3, నువ్వు దేవుని కొరకు బ్రతికే జీవితంలో, నైతిక జీవితంలో తప్పు చేయని పాపము చేయని ఆ నిబద్ధమైన పరిశుద్ధత కొరకు నీ హృదయంలో తపన పెరుగుతుందా? అది కరెక్ట్. అప్పుడే నీ లైఫ్లో దేవుడంటే ఒక సరైన దృక్పథం కలిగి ఉన్నావని, మంచి దృక్పథం కలిగి ఉన్నావనే విషయం అర్థమవుతుంది. కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనలో మంచి దృక్పథం ఎప్పటికీ ఏర్పడదని నాకు తెలుసు. మారడం ఎక్కడో చోట ప్రారంభించాలి, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎన్ని అంతస్తులు ఎక్కాలన్నా నేను మొదట మెట్టు ఫస్ట్ మెట్టే ఎక్కాలి, 100 మెట్టు ఎక్కలేను. ఒక మెట్టు ఎక్కితేనే అక్కడి నుంచి నేను పైకి ప్రయత్నిస్తాను. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు అంటే నిజంగా నీ ఆసక్తి అంత మంచిగా ఉందా? 2, దేవుని సంఘము అని అంటే నీ లోపల పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంది? 1, యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. 2, యాటిట్యూడ్ టువర్డ్స్ చర్చ్. సంఘము అనేటప్పుడు దేవుని శరీరం అని నీకు ఎలా అనిపిస్తుంది? అపొస్తల కార్యాలు 20వ అధ్యాయము, Acts 20:28, 20:28, అపొస్తల కార్యాల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ఎలా ఉండాలి సంఘం? ఎవరిది? నువ్వు కట్టిందా? నా చచ్చి వెళ్ళిపోనాడంట ఒక ఆయనవాడు. నీ నువ్వా? నువ్వు రక్తం కాచేవా అని అడిగాడు ఆయన. అంటే రక్తం కాసిన పెట్టి బిల్డింగ్ అంతా నేనే కట్టాను. బిల్డింగ్ నువ్వు కడితే నువ్వు ఉంచుకో, చర్చ్ మందే, అందరిదేనో దేవుంది అన్నాడంట. కానీ ఇప్పుడు అదే చర్చిలకి తాళాలు వేయడం, కొట్టుకోవడం, స్థలాల విషయంలో వివాదాలు రావడం, కోర్టులకు తిరగడం, ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, మళ్ళీ ఏళ్ళ మీద వాళ్ళు ఆళ్ళ మీద ఇల్లు పాంప్లెట్లు బురద వేసుకోవడం, ఏంటిదంతా? ఈ విషయం మర్చిపోయారు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చు మీ మట్టుకు మిమ్మను గూర్చు. ఇక్కడ చాలా 4 వర్షాలు ఉంటారు ఈ వాక్యంలో. ఎవరెవరు చూసుకోండి. మొదటిది సంఘము. సంఘము బిల్డింగా మనుషుల? ఇస్ ఇట్ ఎ ప్లేస్ ఆర్ ఎ పీపుల్? ఇట్స్ ఎ పీపుల్, నాట్ ఎ ప్లేస్. ఇట్స్ ఎ బిల్డింగ్ కాదు. ఓకే, పాక కానీ డేరా కానీ ఏ కావు. నెక్స్ట్ అధ్యక్షులు. అధ్యక్షులు అంటే ఆ నాయకుడు లేక ఎవరైతే ఉంచారో వాళ్ళు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మంద. ఎవరు? విశ్వాసులు లేక సేవకులు లేకపోతే శిష్యులు, వీళ్ళందరూ మంద కూడుకున్నవారు. ఇంకా మీ మొట్టుకు మీరు, వాళ్ళు ఎవరు? సెల్ఫ్. ఓకే, ఈ నలుగురు మనుషులు ఉన్నారు ఇక్కడ. నలుగురికి నాలుగు డ్యూటీలు ఉన్నాయి. ఎక్కువ డ్యూటీ ఎవరికి ఉందో చెప్పండి. చూడండి, దానిలో ఉంది పెద్ద డ్యూటీ, ఒకళ్ళకి ఉంది, ఎవరికో చూడండి. ఎవరికి? నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏది పెద్ద ఆజ్ఞీట్లో? ఇది ఆల్ ద టైమ్ అప్లికబుల్ కదా. ఈవెన్ పాస్టర్ కూడా అది అప్లికబుల్ కాదా? డిసైపుల్కి అప్లికబుల్ కాదా? ఎవరి మట్టుకు? నా మట్టుకు నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అది ఎవరిది? చచ్చ ఎవరిది? ఎవరిది? ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాల్సిందంటే దేవునిది. సంఘము అనేది ఇద్దరు కూడుకున్న, పది మంది కూడుకున్న, కొండ మీద కూడుకున్న, సముద్రం మధ్యలో కూడుకున్న, అది దేవుంది. ఆ సమకూర్చువాడు దేవుడు. ఆ సమకూర్చి ఒక ప్రదేశంలో నిలుపువాడు దేవుడు. నేను చాలామందిని చూశాను, దేవుని యొక్క ఏర్పాటు లేకుండానే, దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోకుండానే, దేవుని యొక్క మర్యాదైన క్రమములోనికి వారు రాకుండానే చాలామంది చాలా ప్రదేశాల్లో చర్చిలు స్టార్ట్ చేశారు, ఆ చర్చిలు అలాగే మూసేశారు. రీసెంట్గా నేను ఒక పల్లెటూరుకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, చర్చి అమ్మేశాను అన్నాడు. ఏడవడరావు, చర్చి ఎంతగా ఎంతగా అమ్మేశావు అన్నాడు. 7,000కి అమ్మేశానండి. ఏంటి 7,000? చర్చి 7,000కి? ఆడు 40, ఆడు 30, ఈడు 7,000. 30 వెండి నెలలకు ఆడే అమ్మేశాడు కదా. ఎవరు? ఆడు బెదరీడు, అందుకే కదా ఈడు అమ్మడానికి తయారయ్యాడు. ఎలా అమ్మేశావానంటే, ఆ స్థలం కల్పించేస్తే తీసుకుంటా అన్నారండి ఆయన. ఎందుకంటే ఇక్కడ ఏం రావట్లేదు, అందుకని కల్పించాను. సంఘం ఏమిస్తుంది? పాలు, డబ్బులు, కానుకలు, అర్పణలు, సమర్పణలు, ఇంకేవో. నిజానికి అది దేవునిదని నీకు అర్థమైతే నువ్వు ఆ పని చేయగలుగుతావా? కాకినాడలో మనం మేము వచ్చేస్తుంటే మా అబ్రామ్ గారు ఒకసారి ఆగండి ఆగండి ఆగండి, కొద్దిగా లెఫ్ట్ చూడండి లెఫ్ట్ చూడండి అన్నాడు. ఏంటండి అని లెఫ్ట్కి చూస్తే గోడ మధ్యలో కనపడింది అన్నాడు. కనపడింది, ఇది నాన్నగారి చర్చ అండి, ఆయన తదనంతరం ఇద్దరు కొడుకులు పంచుకుని మధ్యలో గోడ కట్టారండి అన్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళు బాబు సంపాదించిన చర్చ్ కొడుకులు ఏం చేసుకున్నారు? పంచుకుని ఈడు మైకెట్ వాకింగ్ చెప్పేస్తున్నాడు, ఈడు మైకెట్ వాకింగ్ చెప్పేస్తున్నాడు. ఇద్దరు విశ్వాసులే. మరి సంఘంలో రెండు పార్టీలు అయి ఉంటుంది, పెద్ద కొడుకు వర్గం, చిన్న కొడుకు వర్గం. సంఘం ఎవరిది? చర్చి పట్ల నీ యాటిట్యూడ్ ఏంటి? సంఘం పట్ల నీ యాటిట్యూడ్ ఏంటి? నీ వలన సంఘము ఏ రీతిగా నిలబడాలి, ఏ రీతిగా నీ భాగము లేక నీ భాగస్వామ్యం సంఘంలో నిలబడాలి అనేది నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయన అక్కడ ప్రతిసారి ఆ మాట చెప్తాడు. చూసారా, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు, 29, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను ఎవరిని కనికరించరు? అధ్యక్షుడిని ఏమనరు. ఆ చేరిన మందలో నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉంచుకోకపోతే నిన్ను జడగొడతారు, నువ్వు జడిపోతావు. మీకు తెలుసా? మీకు తెలుసా ఏమవుతుందో? చర్చిలో ఏమవుతుందో మీకు తెలుసా? పాస్టర్ గారు ఈ మధ్య రావట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? వాళ్ళ అమ్మగారు కనపడలేదు తెలుసా? వాళ్ళు వాళ్ళ పని అమ్మాయి కూడా రావట్లేదు తెలిసిందే? ఇంతకుముందు వచ్చి ఆవిడ రావట్లేదు, ఇప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా, ఆవిడ రాలేదు ఎందుకు తెలుసా? అల్ల బ్రదరు సూట్ సఫరీ సూటు రావట్లేదు ఎందుకు తెలుసా? జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు అమ్మా అన్న, చాలా జాగ్రత్తగా ఉండు. మందం చేరిపోయే తోడేళ్ళు వచ్చేసింది నీ లోపలికి. ఆ తోడేళ్ళు నిన్ను కరుస్తుంది లోపల, నిన్ను ఎక్కడో నీ గుండెకాయ ఆయువు పట్టు పట్టుకుంటుంది, అది పిసుకుతూ ఉంది, అది నలుపుతూ ఉంది, నిన్ను చితగొడతా ఉంది. ఈ లోపు నీ లోపల స్టార్ట్ అయింది. ఎవరు చేడిపోతారు తెలుసా? ఆడు బాగానే ఉంటాడు. హైగారే ప్రైజ్ రాడు వందనాలు అనుకో, నువ్వే మాట్లాడలేవు, నవ్వలేవు, ఈకలించలేవు, దొరికిపోతావు. బైబిల్ చెప్తుంది జాగ్రత్త. దేవుని సంఘం విషయంలో నీ ఆలోచన ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? జాగ్రత్త. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? నువ్వేమనుకుంటున్నావు చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. లేదా మానే. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? నీకు ఏమైనా చెప్పాలనుకుంటే లాయనతో చెప్పలేదు మానే, లేదు దేవుడితో చెప్పే వదిలేసుకో. అంతేగాని ప్రతిసారి దేవుని సంఘము, దేవుని సంఘము, దేవుని సంఘము. పాడు చేయాలని చేసిన ప్రతి ప్రయత్నం విషయంలో దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. రెండు పనులు ఎప్పుడు చేయకండి. ఒకటి, పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడకండి. రెండు, సంఘానికి వ్యతిరేకంగా, సంఘస్థులకు వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, అంటే ఈ మూడు సంఘంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న ముగ్గురు, వారికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా కాలు చెయ్యి పైకి లేపకండి. నీకు ఇబ్బంది కలిగిందా? గెట్ సపరేట్. కొద్ది రోజులు దేవుని సన్నిధిలో కూర్చో, మౌనం ఇక్కడ బాగలేదని ఇంకో చోట చేరావా, నీ అంత నరకపోతుడు మరొకడు ఉండడు. నీ చర్చి కాదని ఇంకెక్కడికి వెళ్ళినా సరే నువ్వు నరకపోతుడు అయిపోతావు. వద్దు, నువ్వు సపరేట్ అవు, ఒంటరిగా ఉండు, తలుపేసుకో, మోకరించు, విశ్వాసంతో ఉపవాసం ఉంచు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ గాయము కట్టేవాడు ఆయన, పాస్టర్ కాదు. నిన్ను పిలిచి, నాన్న, బాబు, దువ్వుడు, గోకుడు అయ్యే ఉండవు, ఆయన కడతాడు కట్టు. చెప్తాడు నీతో మాట్లాడాల్సింది, నేరుగా వినే స్వరం నీ హృదయం గాయంలో ఉండేటప్పుడే దేవుడు నీ మాట వినపడతాయి. సపరేట్. ఆ తర్వాత సమయం తీసుకో, కొద్ది రోజులు కాకపోతే ఎక్కువ రోజులు తీసుకో, దేవుని సన్నిధిలో నేను నిలిచోడు, దేవుడు మాట్లాడేంత వరకు ఓపి పట్టు, ఆ తర్వాత దేవుని సన్నిధిలోకి రా. అంతేగాని విడిచిపోకు, మందని విడిచి చెడిపోకు. బైబిల్ చెప్తున్న పద్ధతి అది. ఎందుకంటే ఆ క్రూరమైన తోడేళ్ళు ప్రతిసారి వచ్చి మందని ఏం చేస్తారు, కనుక మందను చెదరగొట్టడం యొక్క ఉద్దేశాలు ఏంటి చెప్పండి? ఆ సంఘం ఎవరిది? దేవుని. ఉనికి తీసేద్దామని, ఆ చర్చి ఉనికి లేకుండా చేద్దాం, అక్కడ ఆ మనుషులు రానివ్వకుండా చేద్దాం, అక్కడ వాళ్ళందరినీ నిలబడకుండా చేద్దాం, అక్కడ ఇంకేదో చేద్దాం. ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి ఓకే అని అంటే ఆ రాయి గనక మీరు అలా మార్చి వేసారంటే చర్చి అలా చేసేస్తానండి అన్నాడు. ఎలా చేసేస్తావే నువ్వు ఇప్పుడు అంతమంది నీ వెనకత్ర ఉన్నట్టు నేను చూడలేదు. ఒక్క మాట, ఆ పాస్టర్ గారి గుట్టంతా నా దగ్గర ఉంది, ఒక్క మాట చర్చిలో చెప్పానంటే అందరూ మన వైపు వచ్చేత చర్చి స్టార్ట్ చేసేద్దాం అన్నాడు. చెయ్యను, రాయేస్తాను పదా, నన్ను పద, నువ్వు వెళ్ళి చెప్దు కానీ పద, నీ ఆ పాస్టర్ గారి గురించి నీకు తెలిసింది ఏదైతుందో అదే చెప్పేసి ఆ మందంతా తెచ్చేసి మన దగ్గర చర్చ స్టార్ట్ చేసేద్దాం పద, ఎందుకంటే నువ్వు అంత కెపాసిటీ ఉన్నాడో చూద్దాం పద అని చెప్పాను. అని అంటే ఎప్పుడు చెప్పండి, ప్రార్థన చేసి చెప్పండి, దాని ప్రార్థన ఎందుకే, పద వెళ్దాం, రాయేద్దాం పద. వెళ్ళాం ఆ ఇంటికి, ఇల్లు చూపించాడు, హాల్ కొంచెం పెద్దగానే ఉంది, ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం సార్, ఇక్కడ నుంచుంటాను సార్, అక్కడ కెమెరా పెట్టేద్దాం సార్, ఇచ్చేసేద్దాం. అమ్మ చాలా ఉందిరా మ్యాప్, సరే ఇద్దా ప్రార్థన చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామం నేను ప్రతిష్ఠిస్తున్నాము, ఆమేన్ చెప్పేసాం ఇద్దరు. నేను మనడు పేరేం పెడదాం అంటే దేవుడు ఆల్రెడీ ఏది చెప్పేసి ఉంటాడు అది పెట్టాను. వెంటనే ఆ చర్చికి వెళ్ళాను. ఈ బెదర్ ఇక్కడే ఉన్నాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను, నువ్వు ఉండరు బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళి ఆ చర్చికి వెళ్ళాను. పాస్టర్ గారు మీకు ఒక శుభవార్త ఏంటంటే మీ సంఘంలో గొర్రెలు ఎవరో మేకలు ఎవరో తెలిసిపోయే సమయం వచ్చేసింది, మంచి చేపలు చెడ చేపలు ఏరు చేసే సమయం వచ్చేసింది, చేటలో ఉండేవాడు ఎవడో పొట్టులో కింద పడిపోయేవాడు ఎవడో తెలిసిపోయే సమయం వచ్చేసింది. అయ్యగారు అర్థమయ్యేలాగ చెప్పండి, ఇంకా అర్థం కాలేదా బుర్రలేనోడా, ఒకడున్నాడు ఆడికి నీ గుట్ట అంతా తెలుసంట, ఆడొచ్చి రేపు చర్చిలో ఆదివారం వాకింగ్ చెప్తాడట, నువ్వే టైం ఇచ్చావట, ఆడు మాట్లాడతాడట, చచ్చి తేలిపోతాడు చూసుకో అన్న. అయ్యగారు ఆయననా అన్నాడు. ఈయనకెంత అనుభవం ఆడంటే అంటే డౌటా, ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చాను అన్నాను. అలాగే సార్, అలాగే సార్, వెళ్ళిపోనివ్వండి సార్, కొంత రసాయనతో గుద్దుమనకారండి. అలాగే మంచి మాట మీద నేటికి 2 సంవత్సరాలు అయింది, ఆ బిల్డింగ్కి అలాగే అద్దె కడుతున్నాడు, సంఘం పెరగల. అప్పుడప్పుడు నా ప్రార్థన మీద డౌట్ అడిగి, ఏంటి ఆలివానియా ప్రతిష్ఠించావు, చర్చి పెరగట్లేదు, ఏంటి ప్రాబ్లం, నువ్వా నేనే? నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ చర్చి కాపాడబడింది. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నీ చర్చి ఒక్కడు రాలేదు. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నువ్వు ఒక్కడవే లోపల ఎడుతున్నావు, అలా ఆవిడ కూడా రాదు, ఆ చర్చిలో ఉంది ఆవిడ. సిగ్గుమాలిన సంగతులు. సంఘం అంటే ఎవడబ్బసం అండి, ఏ లాక్కోటమా, పంచుకోవటమా, ఎడగొట్టటమా, ఏ పొగరవేషాలు, దేవునిది, నాది కాదు ఇది. నన్ను అక్కడ నాకు మీటింగ్ వెళ్తే పాస్టర్ గారు వచ్చారండి, ఏ నేను మీ చర్చికి పాస్టర్ని కాదన్నాను, మా చర్చికి నేను పాస్టర్ని, మా చర్చికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను పాస్టర్ అని చెప్పుకుంటాను. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిని, దట్స్ ఆల్, నన్ను బ్రదర్ అని పిలువు. బైబిల్ చెప్తుంది సహోదరుడు అంతే, దీన సహోదరుడు, నాలో దీనత్వం ఎక్కడ గర్వం తప్ప, ఏదో డిగ్రీలు బిరుదులు పెట్టకండి, రెవరెండ్ అండి. నువ్వు ఇచ్చేవా నాకు, దేవుడే పెట్టుకోలేదు, యేసు ప్రభుకే రెవరెండ్ యేసు అని ఎవడో పిలవలేదు, నువ్వు ఎవడో మధ్యలో రెవరెండ్ అని పిలుస్తావు. స్టేజ్ మీదే చెప్తాను ఇలాంటి విషయాలు, ఎందుకు సంఘము ఇచ్చిన ఆధిక్యత ఇది. మీరెవరు రాకపోతే ఎవడ చెప్తారండి, గోళ్ళక ఈ కెమెరాలక ఈ ఫ్యాన్లక చెప్తారు వాక్యం, సంఘము క్రీస్తుది. ఆ గౌరవం నాకుంటే, ఈ మర్యాద నాకు వచ్చింది సంఘాన్ని బట్టి, అక్కడ దానిని బట్టి నేను క్రమంగా ఉండాలి. చర్చ్ అంటే నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, సంఘం అంటే నీ దృష్టి కోణం ఎలా ఉంది. Romans 14:15 Romans 14:15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి. అమ్మో, అంటే మన తిండి చూసి ఎవడని ఏడిస్తే మనం ప్రేమ మనకు ప్రేమ లేనట్టేనంట, సరిపోదులే. ఎందుకంటే ఆ కింద దేవుని రాజ్యం బోనం భోజనము పానం కాదని ఆపుతాడు దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా సహోదరుడు ఎవడు? మీ ఇంట్లో వాళ్ళేం మీ గురించి ఆడవరు. ఎక్కడ ఏడుస్తాను చెప్పండి, మొక్కపడలేదని, అది ఇది రాలేదని మన వరకు, లేకే వచ్చామా, మాకు అవేమి లేకే వచ్చావా భోజనానికి. మీ దేవుడు ఎంత కరుణమైడంటే మాకు ఆ లోటు తేనవరండి మీరు. మాకెప్పుడు ఆ లోటు బడ్జెట్టు, ఆ లేదు లేమి ఎప్పుడు రాదు. నాతో ఉంటే దరిద్రం వద్దులేండి. మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు పాస్టర్ అనేవాడు ఏమి రాజభోగం, మాకంతా శాస్త్రుల పరిశీలమే. భోజనాలకు సపరేట్ టేబుల్స్ వేస్తారు, సపరేట్ కర్రీలు ఉంటాయి, సపరేట్ గుడ్లు కడతారు మధ్యలో, సపరేట్ అంతా సపరేట్. ఏంటంటే దేవుని సేవకులు నిజంగా ఆ సమయం నేను చూస్తుంటప్పుడు నా హృదయం పులకించిపోద్ది. ఆ సేవకులు ఎవరా బాబు తింటున్నారు ఇక్కడ అని. అందుకే నేను జనంలో వెళ్ళి తింటాను, మనకు ఆ భయం లేదు సిగ్గు లేదు, ఉండేదే తింటాం లేకపోతే లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు అక్కడ వేరే ఉందని, అమ్మ నాయను దానిలో ఏమైనా కలుపుతారేమో. ఎక్కడైతే అందరితో పాటు ఏం కలపరు, ఆ మత్తు మాయ ఏముండవు, హాయిగా తిందాం ప్రశాంతంగా తిందాం. ఈ మధ్య నన్ను చూసి కొంతమంది పాస్టర్లు నాయన కథ లైన్లో అవుతాడు, పాప తిండి కొట్టుకుపోతున్నాడు. మా సహోదరుడు పాప తిమోతి గారిని నేను చాలా ప్రేమించేటువంటి సేవకుడు, ఆయన వచ్చి తెలివిగా చాలా తెలివిగా అందరూ ఉన్నారు, ఎవడు బాధలు ఉన్నారు, నా బాధలో నేను ఉన్నాను, మీరు అలా కూర్చోండి నేను ఇలా ఇల్లు వచ్చేస్తాను ఒక నిమిషం అన్నాను. సరే నేను వెళ్ళిన నాయన కథలు వచ్చి లైన్లో ఉంచున్నాడు ఆయన. నేను చూసి పాస్ గారు మీరేంటి అని సార్, ఏదో ఒక్క విషయమైనా నేర్చుకోవచ్చు కదండి, ఒక్క విషయంలో నేర్చుకోవచ్చు కదా, అది దీనత్వం అంటే. ఎందుకు ఒక మంచి లక్షణం దేవునికి సంఘము పట్ల ఒక దర్శనం కలిగి ఉండడం. ఇది సంఘము, బయట వాళ్ళందరూ పిలవబడ్డోళ్ళు కాదండి, పాస్టర్లైనా పిలవబడ్డోళ్ళు. ఒక సహోదరుడు నీ భోజనం చూసి దుఃఖపడ్డాడంటే యువర్ అవుట్ ఫ్రమ్ ద కింగ్డమ్. చర్చ్ అంటే ఏమనుకుంటున్నావు, పాస్టర్గా పక్కకెళ్ళి తింటామా, సంఘంతో తినటం, సంఘానికి వడ్డించి లాస్ట్లో తినటం, సంఘంతో పాటు లైన్లో నుంచోటం, సంఘం అంతటికీ కొరకు నేను నిలబడ్డానని చెప్పడం. ఒక్క సహోదరుడు భోజనం విషయంలో మీరు అందరూ మేము ఎప్పుడైనా ప్రత్యేకంగా తింటూ ఉంటే మీకు అభిమానం ఎక్కువైపు ఉంటుంది, కానీ ఆకలినోడు కడుపు మండినోడు మాట్లాడతారా, మాట్లాడా వాళ్ళు చూడండి ఎలా తింటున్నారో అని. నిజంగా కడుపో చెరువో కూడా తెలియని పాస్టమ్మలు తినే తిండ్లు చూశాను నేను వారం రోజులతో ఒకసారే. వాళ్ళు ఉపవాసాల మీద వచ్చి వ్రతభంగం అయిపోతుంటే ఇంక ఈరోజు దొరకకపోతే ఆ ఎద్దుపాసం దొరకదని తిన్నట్టు కొంతమంది ఉన్నారు బైబిల్లో. అలా ఆ తిండి ఇంకతే బాబు ఎక్కడ తుల్లో తురా ఎవరు అడ్రోడ్లో చూశాను నేను పిలిచాడు కదా మనిషి జంతువా, ఏ ఆ తిండి ఏంటరా బాబు, ఇంక నాకు తీసుకొచ్చి రే బాబు నాకు చాలంటే ఆకేసి అన్నాడు ఆయన, బకెట్ పెట్టేసుకుని తినేస్తున్నాడు. ఒక్క సహోదరుడు అభ్యంతర పడితే చాలు సంఘం విషయంలోనే దృక్పథం పాడైపోతాయి. ఎడ్వర్డ్ విలియమ్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మగారు రెండు మూడు విషయాలు చెప్పారట. దానిలో ఒక మంచి విషయం ఏంటంటే నువ్వెప్పుడు భోజనం చేసినా సగం ఆకలితో లేచిపో అని చెప్పిందంట ఆవిడ. హాఫ్ ఫుడ్ ఏ రోజు పూర్తిగా తినక అక్కడ సగమే తినేసి లేచిపోయిందంటే ఎవరితో పజిల మధ్య తినాల్సి వచ్చినా ప్రయత్నం చేస్తానండి. మరి నేను ఇంకా గెలవలేదు, ఎందుకంటే మరి దూర దూర ప్రయాణాలు, ఈ షుగర్లు బీపీలు సగం తింటే మళ్ళీ ఎక్కడ అడుక్కుంటాం, ఏదో ఆ టైం జోబులో ఉంటాయి ఉండకపోతాయి, ఏ వెళ్ళమంటే వెళ్ళిపోతాం, కానీ ఆ టైం దేవుడు చూసుకుంటాడులే అందుకని భయం. కానీ ఆ తల్లి ఎంత నీతిగా చెప్పింది ఆ ఉపన్యాసం, చాలా ఖచ్చితమైన మాట అది. మనం తినేటప్పుడు ఏమంటాం, రాజుల బలం మీద ఆహారం ఏమి కూడా కోరుకోవద్దని చెప్పాడు బైబిల్. పరుణ సొమ్ము విషయంలో ప్రయత్నం చేయదు. ఒక్క సహోదరుడు ఫుడ్ విషయంలో అభ్యంతరం అయితే యువర్ అవుట్, సంఘంలోనే జరుగుద్ది ప్రాబ్లం. ఎవ్వడూ నీ ఆహారం వల్ల అభ్యంతరం కలగకుండా చూసుకో, ఎవ్వరూ కూడా. ఇంకా దురభిమాన పాపంలో పడకండి. డ్రింక్ ఓపెన్ చేశారు చెప్పండి ఒకసారి, ఫస్ట్ గ్లాస్ ఎవరికి ఇవ్వాలి నిజంగా అలాగే చేయండి. ఎందుకంటే తొట్టు పొట్టు ఏమైనా ఉంటే ఫస్ట్ అడిగి పోద్ది. ఏమన్నా అయితే ఆ కక్కులు పోతాడు, చిక్కడ కింద ఉంటుంది మీరు తేగండి. అంటే నేను బాధతో చెప్తున్నాను రెండు విషయాల్లో కూడా. ఏంటి మీ పాపేడు ఒకడు అభ్యంతరం పడతాడు నీకు తెలీదా, అక్కడ ఆకలితో కరువుతో చిన్నపిల్లడు ఒకడు ఉంటాడు, ఒక ముసలోడు ఉంటాడు. ఎప్పుడు ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ముసలోళ్ళకి, ఓల్డ్ పీపుల్కి పరిగెత్తివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆశపడతారు, దానికోసం చూస్తుంటారు. నువ్వు లాస్ట్లో నీ చూసి కొలత కోసి ఇంత ఇంత అన్నావు అనుకో, ఆడిగి వండి ఆడికి ఏంది ఇంత ఇచ్చావు నాకేమి ఇంత ఫస్ట్ అడిగిచ్చి వృద్ధులు ఎవరున్నారు వాళ్ళని కనపరచాలి, బైబిల్ చెప్తుంది వాళ్ళని ఆదరించాలి, తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత మనకి డబ్బులు ఉన్నాయండి, ఎప్పుడైనా కొనుక్కుంటాం, ఎప్పుడైనా తినగలం, వాళ్ళు అన్ని సమయాల్లో తినలేరు అంత రుచి కలిగిన పదార్థాలు. దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు సర్వ్. ఆ సమయం కోసం వెతుక్కో, ఆ టైం వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించే. ఆ బీదలు ఉన్నారు వాళ్ళకి పెట్టు ఫస్ట్ ప్రయారిటీ, అంగహీనులు ఉన్నారు వాళ్ళకి పెట్టు ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళు తిరిగి నీకు ఇవ్వలేరు. దేవుని పద్ధతి సంఘము అనేటప్పుడు క్రీస్తు సమాజాన్ని గుర్తించు. వాళ్ళ కొరకు నీ ఆసక్తి ఎలా ఉందో చూడు. ఆ యాటిట్యూడ్ సరిగా లేకపోవటం వల్ల ఈరోజు పాస్టర్ అంటే అసహించుకునే స్థాయికి వచ్చేసింది. సేవకుడు అనేది నిజంగా సేవకుడిలాగా ఊరు ఉపయోగించుకోవట్లేదు. మాట్లాడితే ప్రార్థన చేయండి, మీ కమాండ్లే మాకు వచ్చేవన్నీ. ఏం చెప్తారు మీరు మాకు? ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మనం కూడా ఏం చెప్తాం? మేము కూడా ప్రార్థన చేయండి, చేయండి, కమాన్ కమాన్, ప్రే చేయాలి, ప్రే చేయాలి. అందరూ నోరెప్పండి, గట్టిగా మాట్లాడండి. మేము అంటాం కదా, అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మాకేం చెప్తున్నారు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఉప్పు కోసం ప్రార్థన చేయండి, మా జబ్బు కోసం ప్రార్థన చేయండి. మీ కమాండ్లే మాకు. మారండి. ఒక్క సహోదరుడు ఇబ్బంది పడకూడదు నీ ఆహారం విషయంలో. నువ్వు తీసుకెళ్లి పారబోసే ఆహారం ఎంత విలువైందో తెలుసా? నేను సేవకుల కుటుంబాల్లో చూసి చెప్తున్నాను. కుక్కలకు పెడతారండి 40 రూపాయలు బియ్యం, ఇంట్లో పని అమ్మాయికి తిండి ఉండదండి. ఏంటది, అది తప్పు కదా? అది చాలాసార్లు ఎవడు బీదవాడు, ఎవడు మీద కనికర పడాలి. చర్చ్ చర్చ్, నీ సంఘంలో ఎవరికి ఆహారం అవసరం ఉంది, ఎవరికి వస్త్ర అవసరం ఉంది, ఎవరికి వైద్యం అవసరం ఉంది, ఎవరికి ఒక మాట ఉపకారం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, దాన్ని దృక్పథం నీకు రాకపోతే, ఆహారం విషయంలో నువ్వు చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. చూడండి 15, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వారిని నీ భోజనం చేత పాడు చేయకము. ఎవరి కొరకు చనిపోయాడు? నీ పొరుగువాడి కోసం చనిపోయాడు. వాడి కోసం యేసుప్రభు చనిపోతే, ఆమె కోసం యేసుప్రభు చనిపోతే, ఆమెను అతనిని నేను లక్ష్య పెట్టక ఆహారం విషయంలో వాడు దుఃఖపడేలాగా చేసి దేవుడు ఇస్తాడు అనే నమ్మకాన్ని వాడికి పాడు చేశాడంటే అయిపోయాను, పాడైపోయాను. సంఘం విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా మర్యాద కలిగి ఉండాలి, చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అవసరత లేని వాడికి నువ్వు ఇచ్చినా దేవుడు లెక్క చెప్పుకోవాలి. అవసరత ఉన్నవాడిని చూసి నీ మీద ఆధారపడేలాగా చేసి నువ్వు దేవుడు అయినా లెక్క చెప్పుకోవాలి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఒక సహోదరు ఏం చేసింది తెలుసా? సేవకునికి తెలియకుండా సంఘ అవసరతలు ఎప్పుడూ కూడా నువ్వు తొందరపడి చేయించడానికి కుదరదు. ఇట్ షుడ్ కమ్ త్రూ ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. నీకు ఏదైనా ఇవ్వాలనిపించిందా, ఎవరికైనా ఇవ్వాలనిపించిందా, యు జస్ట్ గో అండ్ సరెండర్ టు యువర్ హస్బెండ్, యువర్ పాస్టర్, నాయకుడికి అప్పగించుకోండి అని వెళ్ళి చెప్పండి, అయ్యా ఇదిగో దేవుడు నీకు ఎందుకు నాకు ప్రార్థన చేస్తుంటే ఆ కుటుంబం చూపిస్తున్నాడు, మీ చేతుల మీదుగా మీ పద్ధతులు గుండా దీన్ని పంపించేసేయండి. అప్పుడు పాస్టర్ గారు వెళ్తారు, అమ్మా ఇది దేవుడు నీకు పంపించాడని చెప్పి అక్కడ ఇస్తాడు. అది దేవుని మీద దృక్పథం కలిగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళే ముందు ఒక మంచి పట్టుచీర కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి వదిని ప్రార్థన చేస్తుంటే రాత్రి నువ్వు కనపడ్డావు తీసుకో అన్నావు అనుకో, నెక్స్ట్ దేవుడు ఎవరు? వదినే. నెక్స్ట్ అవసరం వచ్చినప్పుడు ఆవిడేం ప్రార్థన చేయ, ప్రభువా వదినతో మాట్లాడంటది. దేవుడు చూడదు. ఎప్పుడు కూడా సంఘంలో ఏ ఒక్క అవసరత, ఆహారమే కావచ్చు, వస్త్రమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డూ నాట్ ఎంటర్ డైరెక్ట్లీ. మెచ్యూరిటీ వస్తే పర్వాలేదు, అవతల వ్యక్తి పొందుకునే వ్యక్తి ఇది దేవుడు ఇచ్చాడని చెప్తే పర్వాలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నేనే ఇచ్చానని చెప్పండి ఒకసారి, ఒక మాట అనండి, మళ్ళీ చెప్పండి, నేను పట్టుకెళ్ళి ఇచ్చాను, నా చేతులతో నేను ఇచ్చాను, నా నేను చూసి దేవుని దగ్గర అది ఇచ్చాను. ఇప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి నేను, సాక్ష్యం చెప్తున్నాను నేనండి. దేవునికి వందనాలు, దేవుడు చాలా మంచోడు, నేను రాత్రి ప్రార్థన చేశాను, ఏలియా కాకిలతో ఆహారం పంపుతానట్టు నీ పంపుతాను అన్నాడు, తెల్లారు నాకు వచ్చింది, అందుని బట్టి దేవునికే స్తోత్రం అంది. నీ పేరు చెప్పిందే, మళ్ళీ మరుసటి రోజు ఇస్తావు తీసుకెళ్ళి, నేనే ఇచ్చాను అన్నాడు ఇస్తాడా? ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? ఆ కాకి నేనే అని చెప్పలేదు. స్వార్థం, స్వార్థం. ఇంకెప్పుడు ఇవ్వకూడదు, ఇంకెప్పుడు నీకు ఇవ్వాలని చెప్తాం చూడు. నీ దుఃఖం అంతా ఏంటి? ఆ కాకి నువ్వని ఒప్పుకోలేదు, ఆవిడ చెప్పలేడు, ఆయన దేవుడు అనేసాడు, నీకు ఎక్కడ లేను మన. అదే పాస్టర్ గారు బట్టుకలు ఇచ్చేస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి? డెఫినెట్గా వాళ్ళు పాస్టర్ ఇచ్చారనరు. దేవుడు తీర్చాడు, దేవుడు పంపించాడు, దేవుడు తన సేవకుడిని పంపించాడు. ఎందుకంటే సేవకుడు దేవుని కుటుంబం అనే దృక్పథంలో మారుతారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు మా ఇంట్లో మనిషిలాగా మాట్లాడతారు, అందుకే ఎప్పుడు ఏ అవసరతైనా నీకు కనపడితే అది సేవకుని పక్షంగా తీర్చడానికి సంఘం ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అది సాధ్యమైనంత వరకు వాడిని పోగొట్టుకోకుండా ఉండడానికి ఈ పని చేయండి అని చెప్తున్నాను. మీరు ఈ పనులు చేసి లేదండి ఆవిడికి నాకు మంచి, ఆయనకి నాకు, ఆ కుటుంబానికి మాకు మంచి అని అన్నారనుకో, మంచే, కానీ ఒకరోజు అదే చెడ్డదేస్తా. జాగ్రత్త, ముందుగానే మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే వాడి కోసం చనిపోయాడు ప్రభు, వాడిని నువ్వు లక్ష్య పెట్టకపోతే, వాడి కోసం నువ్వు నీ ఆహారం దగ్గర ఏదో తేడా చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. జాగ్రత్త హెచ్చరించుకోండి. మరి ఇక్కడతో ఆగుదాం. ప్రభు చిత్తమే, వచ్చేవారం మిగిలిన విషయాలు నేర్చుకుందాం. యాటిట్యూడ్ టువర్డ్స్ ద చర్చ్, నిజమైన పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ దేవుని కొరకు నిలబడదాం. ప్రార్థన చేద్దాం.